విష్ణువు యొక్క అంశతో కర్దమ ప్రజాపతికి దేవహూతికి కపిలుడు అని పేరు కలిగిన మహాత్ముడు పుట్టాడు. కపిలుడు విష్ణువు యొక్క 22వ అవతారాల్లో ఒకడు. ఆయన కపిలుడు అంటే ఆయన పేరు మీదుగా తిరుపతిలో కపిల తీర్థం ఉన్నది. ఆయన తపస్సు చేసిన అడవి ఇవాళ కపిలారణ్యం, అంటే అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా అది కపిలారణ్యం, అక్కడ తపస్సు చేశాడు ఆయన. అమెరికా ఆ రోజుల్లో వెళ్ళిన వాడు ఆయన. ఇవాళ మనం ఏదో పెద్ద గొప్పగా పెడుతున్నాం అనుకుంటున్నాం, అదంతా కపిల మహర్షి యొక్క అడవి. ఆయన అక్కడ కేవలం ఆ రోజుల్లో మనుషులు తక్కువగా ఉండేవారు కదా, కొద్దిమంది జ్ఞానులు తప్ప ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఉండేవారు కదా. అక్కడ ఆ రోజుల్లో తన తల్లి కోరిక మీద తపస్సు చేసి తండ్రిని ఆశీర్వచనం అడిగి, ఎప్పుడు కూడా ఎంత గొప్పవాడైనా ఎంత విష్ణువైనా తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి, తీసుకుని అక్కడ తపస్సు చేశాడు ఆయన. ఇప్పుడు ఈ కర్దమ ప్రజాపతి తపస్సుకు వెళ్ళిపోతూ, మీ అమ్మ ఈవిడ దేవహూతి పరమ పతివ్రత స్వయంభూ అని పేరు కలిగిన బ్రహ్మదేవుడి మనుమరాలు స్వయంభవమును కూతురు, ముక్తి కోసం నీలాంటి పుత్రుణ్ణి కన్నది, నీవా ఆది విష్ణువు యొక్క అంశతో పుట్టావు, కలియుగాంతం వరకు ఉండే అవతారం నీది, నీవు ఈ తల్లికి జ్ఞానాన్ని ఉపదేశించి ఆవిడను మోక్షానికి పంపించు అని ఆజ్ఞాపించాడు తండ్రి. అప్పుడు కపిలుడు తల్లిని కూర్చోబెట్టి ఆవిడకు అనేక సందేహాలు తీర్చి సాంఖ్యయోగం అని ఒక యోగ శాస్త్రం చెప్పాడు. కపిల సాంఖ్యము అంటారు. అందులో కొంత సారాంశాన్ని భగవద్గీతలో సాంఖ్యయోగం అనే పేరుతో కృష్ణుడు లోకానికి అందించాడు. ఈ కపిల సాంఖ్యం ఇప్పటికి కూడా జగత్ప్రసిద్ధి. ఈ సాంఖ్యం తల్లికి చెప్పి ఆవిడ శరీరంతో వైకుంఠానికి పంపాడు ఆయన. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. అలాంటి పుత్రుడు పుడితే ఇక ఆ తల్లికి యోగమే పుడుతుందట. తల్లి ఎప్పుడు అదృష్టవంతురాలు, ఇటువంటి కపిలుడు లాంటి కొడుకులు పుట్టాలి, మహాత్ములైన కొడుకులు పుట్టాలి. ఉత్తమ పుత్రులు పుడితే తల్లిని బ్రతికుండగానే సశరీరంగా స్వర్గం వంటి లోకాలకి పంపగలుగుతారు. స్వర్గం అయితే పెద్ద గొప్ప ఏముంది, వైకుంఠానికి పంపాడు ఆయన. చరిత్రలో కొంతమంది ఉన్నారు, కపిలుడు తన తల్లి దేవహూతిని శరీరంతో వైకుంఠానికి పంపాడు. ఆది శంకరాచార్యులు వారు కలియుగంలో కేవలం 32 బతికిన పుణ్యాత్ముడు, వార్ధక్యంలో వాళ్ళమ్మ తలుచుకుని కుమారా రమ్మంటే మంచం మీద ఉన్న తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మ నీవు కోరినట్టు వచ్చాను, నీకు మోక్షం ఇస్తాను, నీకు కైలాసం కావాలా వైకుంఠం కావాలా అని అడిగాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు ఆయన. అంటే ఆవిడంది కైలాసం కావాలా వైకుంఠం కావాలా అని అడిగితే, నాయన శంకర నేనేం చెబుతాను, చూస్తే కదా ఏది బాగుందో తెలుస్తుంది, నీకేం కావాలని అడిగితే చూడాలి కదండి మనం కూడాను. హఠాత్తుగా మీరు ఎవరన్నా వచ్చి కాశీలో మీకు అక్కడ స్థలం ఉంది ఇక్కడ స్థలం ఉంది దానం ఇద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ కావాలని అడిగారంటే చూడకుండా ఏం చెబుతాం, కాబట్టి ఎవడన్నా చూడాలి దేనైనా. అందుకని ఆవిడ చాలా తెలివిగా, చూస్తే కదా నాయన ఏది కావాలో చెబుతాను అంది. ఓ సంతేనా అని వెంటనే ఆయన ఆవిడకి దివ్య దృష్టి ఇచ్చి కైలాసం ఎలా ఉంటుందో చూపించేట, వైకుంఠం ఎలా ఉంటుందో చూపించేట, రెండు చూసింది, రెండూ బాగున్నాయి, రెండింట్లో వైకుంఠం ఇంకా బాగుంది, నాకు వైకుంఠమే కావాలండి ఆవిడ. తక్కన ఆవిడ వైకుంఠానికి పంపేశాడు ఆయన. అలాంటి అదృష్టం ఆ తల్లికి వచ్చింది, అటువంటి కొడుకు పుట్టాడు. అదొక యోగం అనుకోండి, భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు మీకు కూడా అలాంటి పుత్రుల్ని ప్రసాదించగలగాలి అని కోరుకుందాం. ఈ విధంగా కపిల మహర్షి సశరీరంగా తల్లిని పంపాడు వైకుంఠానికి. ఆ తర్వాత ఆయన కొంతకాలం అరణ్యంలో ఉండి తర్వాత పాతాళానికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ కపిల మహర్షి ధర్మమాననే భూలోకానికి గంగ కూడా వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అనేకమైన చిత్రాలు చేశాడు, చెట్లు సృష్టించాడు, నదులు సృష్టించాడు. గంగానది విష్ణు పాదాల నుండి పుట్టి శివ జటాతోటం మీదకి చేరి భూలోకానికి వచ్చి అక్కడ నుంచి గంగ అని పేరు కలిగిన ఒక గాంగేయ స్థలంలో పడి బిందు అనే సరస్సులో పడి 7 పాయలయ్యింది. అందులో సీత, సుచక్షువు, సింధువు ఈ 3 పాయలు తూర్పుకెళ్ళాయి. పావని, హ్రాదిని, నళిని అని 3 పాయలేమో పడమరకెళ్ళాయి. 7వదైన పాయ భాగీరథి గంగ, అది మళ్ళీ శాఖోపశాఖలై బదరీ దగ్గర అలకనందగా, కేదారం దగ్గర మందాకిరిగా ప్రవహించి రుద్రప్రయాగ దగ్గర ఈ పాయలన్నీ కలిసి అక్కడి నుంచి హృషీకేశం చేరి, హృషీకేశం నుంచి హరిద్వారం చేరి, హరిద్వారం అంటే సప్తమహాపురాల్లో మాయాపురం అన్నమాట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయిన. ఈ ప్రపంచంలో 7 మోక్షపురాలు ఉన్నాయి. 1 అయోధ్య, 2 మధుర, 3 కాశీ, 4 ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న కాంచి, ఆ తర్వాత ద్వారక, మాయాపురం అంటే ఇప్పుడు హరిద్వారం అన్నమాట. అందువల్ల అయోధ్య, మధుర, మాయా అనేది ఎప్పుడు హరిద్వారం గుర్తుపెట్టుకోండి. కాశీ, కాంచి, అవంతి అంటే ఉజ్జయిని. ఈ విధంగా 7 మోక్షపురాలు ఉన్నాయి. ఈ మోక్షపురాల్లో హరిద్వారం అనే చోటకి చేరి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాగ క్షేత్రం చేరి యమునా నదిని సరస్వతిని తనలో కలుపుకొని అక్కడి నుంచి కాశీక్షేత్రం వచ్చి కాశీక్షేత్రం నుంచి వడివడిగా ప్రవహించి చివరికి అది తూర్పు సముద్రంలో బంగాళాఖాతంలో కలిసింది. ఆ తర్వాత ఇంకా అనేకమైన నదులు, ఉపనదులు, నదములు ఆ భగవంతుడు సృష్టించాడు. సరోవరాలు సృష్టించాడు, గ్రామాలు సృష్టించాడు. క్రమక్రమంగా దంపతులు అనేటటువంటి ఒక బంధం ఏర్పాటు చేశాడు. సృష్టి క్రమం కొనసాగడం మొదలుపెట్టింది. ఇదంతా మొదటి మనువు యొక్క కాలంలో జరిగింది. ఆ మొదటి మనువు కాలంలో భృగువు అని ఒక గొప్ప ప్రజాపతి ఉన్నాడు. భృగు మహర్షి చాలా గొప్పవాడు. ఈ భృగు మహర్షి అమ్మవారు లక్ష్మీదేవిని ఉపాసన చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. నీకేం కావాలి నాయన అంది. నాకు నువ్వు నా కూతురుగా పుట్టాలి, నన్ను తరింప చెయ్యాలి, ఇది నా కోరిక అనగా, అప్పుడు నీకు నీ భార్య ఖ్యాతికి కూతురుగా పుడతాను అని పుట్టింది. ఆవిడ పుట్టింది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం. అందుకే వరలక్ష్మి వ్రతం అని జరుపుకుంటున్నాను అనమాట. వరలక్ష్మి అనే పేరుతోటి భృగువుకి కూతురుగా పుట్టింది. భృగువు యొక్క కూతురు గనుక భార్గవి అని పేరు వచ్చింది. భృగోహో అపత్యం స్త్రీ భార్గవి. ఆవిడ పుట్టినటువంటి ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మొదలుపెట్టాం మనం. ఈ విధంగా భృగువుకి కూతురు కూడా అయ్యింది. ఆవిడ ఒకప్పుడు తల్లి, ఇప్పుడు కూతురయ్యింది. అమ్మ తలుచుకుంటే తల్లి అవుతుంది, కూతురు అవుతుంది, ఏదైనా అవ్వగలుగుతుంది. ఆయనకి అనుగ్రహం ఇచ్చింది. ఆ తర్వాత భృగువుకి మరొక భార్య ద్వారా, అదిగో ఆ భార్య పేరు పులోమ. పులోమ అని ఇంకో భార్య ఉన్నది. ఈ పులోమ ద్వారా శుక్రాచార్యుడు పుట్టాడు. తర్వాత కూతురు పుట్టింది. పులోమ కూతురు కనుక పులోమజ, ఆవిడకి శచీదేవి అని పేరు. ఈ విధంగా భృగువుకి పులోమకి పుట్టినటువంటి పులోమజ, పౌలోమి, శచీదేవి ఇంద్రుడికి భార్య అయింది. అంటే ఇప్పుడు ఇంద్రుడు ఏమయ్యాడు? భృగు మహర్షికి అల్లుడయ్యాడు. అందుకే చిత్రం ఏమిటి తెలుసా? శుక్రాచార్యుడు రాక్షస గురువు, కానీ శుక్రాచార్యుడికి స్వయంగా అక్కగారి చెల్లెలి గారి భర్త ఇంద్రుడంటే భావమరిది. అయినా యోగం చెప్పాను కదా, సొంత భావమరిదికి ఉద్యోగం లేదు, ఆయన బృహస్పతికి ఉద్యోగం ఇచ్చాడు. ఒక్కోసారి అంతే భావభావమరుదులు అలాగే ఉంటారు. అందుకే శుక్రాచార్యుడు చాలా తెలివిగా రాక్షసులకు గురువైన ఇంద్రుడికి నాశనం లేకుండా చూసేవాట. ఎందుకని? బావగారు కనుక మీరు ఎప్పుడైనా నవగ్రహ పూజ చూస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా సత్యనారాయణ వ్రతంలో, అందులో శుక్రాచార్యుడికి ఒక పక్కన ఇంద్రాణి ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. శుక్రుడు అనే గ్రహాన్ని ఆవాహన చేసినప్పుడు ఆయనకు అటు ఇటు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఇద్దరిని ఆవాహన చేస్తారే, అందులో ఇంద్రాణిని కూడా ఆవాహన చేస్తారు. ఎందుకంటే శుక్రుడికి స్వయాన ఆవిడ సోదరి కనుక, అందుకని ఆవిడ కూడా ఆవాహన చేస్తారు. మీరు చూడండి ఎప్పుడైనా సరే ఈసారి బాగా అబ్జర్వ్ చేయండి. సత్యనారాయణ వ్రతంలో సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని సూర్యుడికి ఉత్తరం వైపు దక్షిణం వైపు మళ్ళీ ఆయనకు కావలసిన అనుయాయుల్ని ఆవాహన చేస్తారు. అలాగే శుక్రుడికి అనుయాయుల్ని పరిచారిక గణాన్ని ఆవాహన చేసేటప్పుడు ఒక గణముగా ఇంద్రాణి ఆవాహయామి అని పిలుస్తారు ఇంద్రాణిని. ఇంద్రాణి స్వయంగా సోదరీమణి అయ్యింది. ఆ తర్వాత పులోమ వల్ల ఇంద్రుడి యొక్క భార్య అయిన శచీదేవి పుట్టిన తర్వాత మరొక కుమారుడు పుట్టాడు. ఆయనే చ్యవన మహర్షి. చ్యవనుడు కూడా భృగు యొక్క సంతానం కనుక ఆయన భార్గవుడు అని పిలువబడ్డాడు. ఇంకిక్కడి నుంచి వీళ్ళ వంశం, భార్గవ వంశం, శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రం అభివృద్ధి పొందింది. వీళ్ళల్లో భృగు యొక్క సంతానంలో కొంతకాలం పోయాక ఏం చేశారట, భార్గవుడని పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు పుట్టాడు. ఇతడు పుట్టాక గోత్రం రెండుగా చెలిపోయింది. అవడానికి ఒకటే గోత్రం, శ్రీవత్స గోత్రం. కానీ క్రమంగా కొందరు శ్రీవత్సం అయిపోయారు. చ్యవనుడు మొదలైనటువంటి వాడి వంశస్థులంతా ఈ భార్గవుడు అనేవాడు ప్రసిద్ధికి ఎక్కడం వల్ల మళ్ళీ భార్గవ గోత్రం, అదే భార్గవ సగోత్ర అని చెప్పుకుంటారు. ఈ గోత్రం అభివృద్ధి అయింది. మళ్ళీ ద్విధాబభూవ, ఇలా గోత్రాలు, మునులు, వీళ్ళు పెరుగుతూ పెరుగుతూ అసంఖ్యాకంగా ప్రజలు పుట్టుకొచ్చారు. ఈ ప్రజలంతా ప్రారంభంలో ఒకటే, అంత భగవంతుని పుత్రులే, కానీ చేస్తున్న వృత్తుల వల్ల క్రమంగా వీళ్ళలో చాతుర్వర్ణములు, మళ్ళీ కులములు, ఉపకులములు, శాఖలు, ఉపశాఖలు పుట్టాయి. కృతయుగంలో అందరూ కలిసి ఉండేవారు. త్రేతాయుగంలో పెసరే విరోధం ఉండేది. ద్వాపరయుగంలో కొద్ది విరోధం పెరిగింది. కలియుగంలో అందరం ఒకటే, మనందరం బ్రహ్మదేవుడి పుత్రులమే, అయినప్పటికీ కలిసి ఉందామనే జ్ఞానం లేక కులాల పేరుతో, మళ్ళీ ఉపకులాల పేరుతో, ప్రాంతాల భేదంతో, ఓళ్ల పేరుతో, పేట పేరుతో, చివరికి ఆ కాస్త స్థలం పేరుతో కొట్టుకు తెచ్చిపోతారట కలియుగంలో. స్వయంగా చెప్పాడు భగవంతుడు మనకి పురాణంలో. మనం చూస్తూనే ఉన్నాక ఒకప్పుడు ఈ కులాలు కొట్టుకోవడం ఎప్పుడు లేదు. రాముడి కాలంలో కులాలు కొట్టుకోవడం ఎప్పుడైనా ఉన్నారా? పొరపాటున అన్ని కులాల వాళ్ళు ఎంత ప్రేమతో ఉన్నారో భారతంలో చెప్పాడు ద్వాపర యుగంలో కూడా. కలియుగంలో ప్రారంభంలో బాగున్నాం, బ్రిటిష్ వాడు వచ్చాడు, పూర్తిగా చిచ్చు పెట్టాడు. ఆ చిచ్చులో పడి రొచ్చులో పడిపోయి అడ్డమైన పనులు చేయడం మొదలు పెడుతున్నాం. మనం ఎప్పుడు కూడా ఏ మతాన్ని ద్వేషంతో గుర్తుపెట్టుకోండి. చెప్పేది ఏంటంటే నీ సంప్రదాయం నువ్వు కాపాడుకో, అందరూ ప్రాణులు బాగుండాలి, ప్రతి కులం బాగుండాలని కోరుకోవాలి. ఓట్ల కోసం ఇంకో దానికోసం తగాదా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమేనండి. ఇందులో ఆయన అంత పరబ్రహ్మమే. ప్రతి ప్రాణిని చండాలోస్తు సదుద్విదోష గురురిత్యేష మనీషామమ అని శంకరుడంటే ఆయన ఉన్నాడు. సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శిన అన్నాడు కృష్ణుడు. కుక్కలో కుక్క మాంసం తినేవాడులో కూడా ఒకే పరమాత్మను చూస్తారు పండితులంటే. కానీ ఇవాళ ఏం చేస్తున్నాం మనం? దురదృష్టవశాత్తు కలి ప్రభావం వల్ల వీళ్ళల్లో వీళ్ళకి తగాదా పెడితే కానీ వీడికి ఓట్లుంటారు. అందుకని ఆ ఐకమత్యం రాకుండా చేస్తున్నాం. కాబట్టి అందులోంచి బయటపడండి, అందరం ప్రేమతో కలిసిపోవండి. కలిసి మీ వృత్తి మీ కులం పెళ్ళిళ్ళ వరకు భోజనం వరకు నిలబెట్టుకోండి. అంతేగాని బయటకు వచ్చిన తర్వాత నేనే నా వంశమే నా కులమే అనే భ్రమను విడిచిపెట్టండి. లేకపోతే అజ్ఞానంలో పడతాం, చివరికి ఎందుకు పనికిరావకుండా పోతాం. తన సంప్రదాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ప్రాణిని ప్రేమిస్తూ ఈ ప్రాణిలో పరమాత్మను చూసేవాడు భగవంతుడు అవుతాడు. ఇలా సృష్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కొంతకాలానికి మొదటి మనువు స్వయంభువు అనేటటువంటి వాడు మహాతపస్సు చేసి భార్యాసమేతంగా మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కాలంలో ఊర్జితుడు ఉషస్వనుడు మొదలైనటువంటి వాడు దేవతలు, అందులో ఊర్జితుడు అనేవాడు ఇంద్ర పదవిలో ఉండేవాడు. ఆ కాలంలో సప్త ఋషులు పరమతపస్సు చేసి లోకానికి ఎప్పుడు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు అందించారు. మనువు యొక్క సంతానం కనుక మనందరికీ మానవులు అని పేరు వచ్చింది. మానవుడు అనగా మనువు యొక్క పిల్లలు. కాబట్టి మనువుని తిట్టామంటే మనం మనల్ని మనం తిట్టుకున్నట్టే, మన తండ్రిని తిట్టినట్టే. మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క పుత్రుడు కనుక ఈ జీవిని మానవుడు అన్నారు. ఇది స్వయంభవ మనువు కథ, ఇది ప్రథమ మనువు కథ. ఇప్పుడు రెండవ మనువు కథ చెబుతున్నాను వినమని మార్కండేయుడు క్రోష్టుకి రెండవ మనువు కథ చెప్పాడు. ఈ రెండవ మనువు ఎప్పుడు పుట్టాడు, ఈయన కథ ఏమిటి, ఈ కమామిష ఏమిటి? బాగా ప్రాచీన కాలంలో వరణ అసి అని రెండు ఉపనదులు ఉండేవి. ఈ చిన్న నదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. వరణ ఒకవైపు నుంచి, అసి ఒకవైపు నుంచి వచ్చి గంగలో కలుస్తున్నాయి. ఈ రెండు నదులు కలుస్తున్నటువంటి సంగమ ప్రాంతం మధ్యలో ఉంది కనుక ఇది వరణ, ఇది అసి. ఈ రెండు గంగలో కలుస్తున్న మధ్యలో ఉన్న ఊరు వరణాసి. అదే వరణాసి, వారణాసి, వారాణసి అనే పేర్లతో ప్రసిద్ధికి ఎక్కింది. ఈ రెండు నదుల్లో ఒక నది అయిన వరణ అనే నదీ తీరంలో ఒకప్పుడు ఒక గొప్ప పురం ఉండేదట. వరణాయాస్తటే పూర్వం అరుణాస్పదపురం. పూర్వం అరుణాస్పదం అని ఒక ఊరు ఉన్నది. ఇప్పుడు ఆ ఊళ్ళు ఉన్నాయో లేవో కాలక్రమేణా ఊళ్ళ పేర్లే మారిపోతున్నాయి కదా. కాలం మారిపోతూ ఉంటే ఊళ్ళ పేర్లు మారిపోతూనే ఉంటాయి. ఏమండి, ఇక్కడ నుంచి మన అదృష్టం ఏంటంటే ఈ చరిత్రని, ఇప్పుడు రాబోయే సారోచిష మనువు యొక్క చరిత్రని సంస్కృతంలో వేదవ్యాసుల వారు దాదాపు 1000 శ్లోకాల్లో రాశారు. అంత అపూర్వగాథని తెలుగులో మారణ మార్కండేయ పురాణంలో చాలా అందంగా 250 గద్యపద్యాల్లో రాశాడు. ఆ తర్వాత మరొక పుణ్యాత్ముడు తయారయ్యాడు. ఆయనే అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, అష్టదిగ్గజాల్లో పెద్దవాడు. ఆయన ఈ సారోచిషమను సంభవాన్ని కేవలం 250 పద్యాల్లో మార్కండేయ పురాణంలో మారణ రాసిన దాన్ని 628 గద్యపద్యాల్లో స్పష్టంగా వివరించాడు. దానికి మను చరిత్ర అని పేరు. ఆ చరిత్రని కృష్ణదేవరాయలు రాయించి అంకితం పుచ్చుకొని ఆయన కాలికి గండపెండేరం తొరిగాట. ఈ కథ అయ్యాక దాన్ని బట్టి ఎంత గొప్ప కాదు ఆలోచించండి. మనుచరిత్రం బందుకొని వేళ పల్లకి ఒకకేళ పట్టి ఎత్తి పల్లకీలో కూర్చోబెట్టి తను మోసేట, బిరుదైన ఘన గండ పెండేరమునకి ఇవి తగుదంచు కాలికి తానే తొడిగి అని పాపం అల్లసాని పెద్ద రాసుకుంటాడు. ఈ గండ పెండేరానికి నువ్వే అర్హుడివని. ఆ రోజుల్లో కేజీ బంగారంతో మళ్ళీ గండపెండేరం చేయించామంటే గండపెండేరమే కానీ అందులో గండము లేదు పెండేరము లేదు. అలా ఉంటాయి కొన్ని చోట్ల కంకణం వేస్తారు, కంకణంలో బంగారం ఎంత ఉందో వెతుక్కోవాలి మనం. కానీ ఆయన కేజీ బంగారంతో అంత బరువున్న అద్భుతమైన గండపెండేరం చేయించి కాలికి తొడిగాడు. కోకటగ్రామాద్య అనేక అగ్రహారంభులు అడిగిన తావుల ఎందునిచ్చే ఈ మరుచరిత్ర ఎంత గొప్పదంటే ఆ అద్భుతమైన కథ రాయించుకుని విని అంకితం పొంది ఆయనకు అగ్రహారాలు ఇచ్చాట. అది కూడా కోకట అని ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామం అంత సస్యశ్యామలం. అటువంటి ఎన్నో అగ్రహారాలు ఇచ్చాట. ఇన్ని ఇచ్చిన కృష్ణరాయలు చచ్చిపోతే ఏడుస్తూ పెద్దని రాశాడు. ఇలా ఇచ్చినటువంటి ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనాయని నోరార పిలుచునట్టి కృష్ణరాయలతో దివికి ఏగలేక బ్రతికి ఉన్నాడు జీవచ్ఛవంబపోలే అన్నాడు పాప ఆయన. అంటే ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అటువంటి కృష్ణదేవరాయల విగ్రహం ట్యాంక్ బండి మీద ఉంటే దాన్ని కూలగొట్టేశారండి. ఎంత ప్రాంతీయ భేదాలు ఉన్నా విగ్రహాలు ఏం చేస్తాయి మిమ్మల్ని? ఇదే చేయవలసిన పని. మనం అందరం కవుల్ని కవిరాజుల్ని పోషించాలి. నాకు ఎంత బాధ అనిపించేదంటే ట్యాంక్ బండి మీద ఆ విగ్రహాలు విరగొట్టినప్పుడు అందులో కృష్ణదేవరాయలు ఎటువంటి మహారాజు ఆయన, ఆ అవడానికి ఆయన కన్నడం వాడు. అటువంటి కన్నడం వాడు తెలుగులో పాండిత్యం తెచ్చుకుని తెలుగు కవులు 8 మందిని పోషించి భువన విజయం అనే సభను ఏర్పాటు చేసి తిరుపతిని అపూర్వంగా తీర్చిదిద్ది ఎంతో సంపదించి సింహాచలానికి బోలెడంత దానం చేసి ఎప్పుడు తెలుగులో కావ్యం రాశాడు. ఆముక్తమాల్యద అనే కావ్యం తెలుగులో రాశాడు ఆయన. సంస్కృతం తప్ప తెలుగులో రాయకూడదనుకున్నవాడు తెలుగులో ఆముక్తమాల్యద అనే కావ్యం రాశాడు. మదాలస చరిత్ర ఉందే మీకు చెప్పాను, అది సంస్కృతంలో రాశాడు. మదాలస పరిణయం, జాంబవతి పరిణయం ఇలా రాసిన మహానుభావుడు అండి ఆయన. ఎంత కోపం వచ్చినా మహాత్ముల జోలికి వెళ్ళకూడదు. కొంతమంది అసాంఘిక శక్తులు ఉంటారు, వాళ్ళు అన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలా నాశనం చేస్తారు. ఆ టైంలో దేవుడిని పగల కొడతారు వాళ్ళు. ఎందుకు చెప్తానంటే మనం అదృష్టవంతులం కనుక ఆ అల్లసాని గారి యొక్క పద్యాలు కూడా చెప్పుకోగలుగుతున్నాయి వాళ్ళ. అటువంటి పుణ్యాత్ములైనటువంటి కవులు పుట్టిన దేశంలో పుట్టాం. కవుల్లో అష్టదిగ్గజాలలో ఆయనకున్న స్థానం వేరు. ఆయనకు ఆంధ్ర కవితా పితామహుడు, పితామహుడు అంటే బ్రహ్మ. ఆంధ్ర కవిత్వానికి బ్రహ్మ నారాయణి. ఆయనని గురించి చదవకుండా తెలుగు నేర్చుకున్నవాడు ఉండడు. మేమందరం చిన్నప్పటి నుంచి నాకు 5వ ఏట ఒక మహానుభావుడు నేర్పాడు. ఉంగుటూరు అనే ఒక ఊళ్ళో 1 ఏడాది ఉన్నారు మా నాన్నగారు. నాన్నగారి దగ్గర చదువుకున్న శిష్యుడు ఉండేవాడు తల్లాప్రగడ సుందరశివరావు గారు. నాకు 5 ఏళ్ళు కూడా లేవేమో, 4 ఏళ్ళు ఉన్నాయో. నేను 1/1/66 పుట్టాను, 69 3 ఏళ్లే. నేను నా 3వ ఏట ఆయన ఈ మహాకావ్యంలో 2 ఆశ్వాసాలు కంఠస్థం చేయించాడు. అప్పటి నుంచి నేను అలా చదువుకుంటూనే ఉన్నాను. ఎందుకు చెప్తానంటే పిల్లలకి నేర్పండి అది. అల్లసాని పెద్దన కావ్యం కంఠస్థం చేసే యహం పరం 2 వస్తాయి. అద్భుత భావనలు అందులో హిమాలయ పర్వతాన్ని ఆయన వర్ణించినటువంటి తీరు వినాల్సిందే. ఆయన రాస్తాడు, వర్ణాద్వీపవతి తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై సౌధ సుధా ప్రభాధవళిత ప్రాలేయరుమండలీ హరిణంబై అరుణాస్పదం వనగా ఆర్యావర్త దేశం పునన్ పురముప్పున్ మహికంఠహార తరళ స్ఫూర్తిన్ విడం వించుచున్. ఈ భూమండలంలో వింధ్యపర్వతం ఒకటి, హిమాలయ పర్వతం ఒకటి, ఇలాంటి పవిత్ర పర్వతాలు కొన్ని ఉన్నాయి. ఈ పవిత్ర పర్వతముల మధ్యలో ఉన్న స్థలమునకు ఆర్యావర్త దేశం అని పేరు. ఆర్యావర్తం అంటే శ్రేష్టమైనది, పవిత్రమైన కొండల మధ్య ఉన్నది అని అర్థం. అంతేగాని ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారని బ్రిటిష్ వాళ్ళు చెప్పిన కథలు వినకండి. ఆర్యులు ద్రావిడులు ఇదంతా ఉట్టి బూటకం. దొంగలు కొంతమంది మన చరిత్రని కంపు చేశారు అలా. ఆర్యావర్తము అంటే పవిత్రమైన శ్రేష్టమైన భూమి. ఇక్కడ దేవుడు పుట్టాడు, ఇక్కడ దేవనదులు ఉన్నాయి, ఇక్కడ స్వయంభూ ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటితో కూడిన పవిత్ర స్థలం గనక ఇది ఆర్యావర్తం. ఈ ఆర్యావర్త దేశంలో వరణానదీ తీరంలో అరుణాస్పదము అని పేరు కలిగిన ఒక పురం ఉన్నది. ఆ ఊరికి అరుణాస్పదం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? చాలామందికి అనుమానం ఇప్పటికి కూడా. పూర్వం వినత అని పేరు కలిగిన ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ సాక్షాత్తు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలో ఒక భార్య. ఆవిడకు 2 గుడ్లు పుట్టాయి. ఆ 2 గుడ్లు ఎప్పటికీ పిల్లలు అవ్వకపోతే అందులో ఒక గుడ్డు పగలగొట్టింది. ఆ గుడ్డులోంచి అరుణుడు అని పేరు కలిగిన ఒక ఆయన పుట్టాడు. ఆయన సూర్యుడికి రథసారథి. ఆ మహానుభావుడికి అనూరుడని పేరు. ఆ అనూరుడనేవాడు పుట్టాడు, ఎర్రగా ఉంటాడు కనుక అరుణుడు అన్నారు. ఆ అరుణునికి ఆస్పదము, జన్మనిచ్చిన స్థలం కనుక అరుణాస్పదం అన్నారు. వరణా నదీ తీరంలో పుట్టాడు ఆయన. అంతటి సూర్యుడి సారథి పుట్టిన ఊరండి అది, పవిత్ర స్థలం అది. అందుకే ఇప్పటికి కూడా ఆ వరణానదీ తీరంలో ఉన్న పొలాలు అద్భుతమైన పంట పండుతాయి. గోధుమ వరి తెగ పండేస్తాయి, విరగ పండుతాయి అక్కడ. అసలు గంగా తీరమే సారవంతమైన భూమి. ఆ సారవంతమైన భూమి ఎన్ని పంటలు ఇస్తుందో, భూలోకంలో తినడానికి పంట ఇస్తోంది, శరీరం విడిచిపెడితే ముక్తి అనే పంట ఇస్తుంది. మోక్షం అనే పంట, ఈ లోకంలో పంట రెండు ఇచ్చేది గంగానదీ తీరం అండి. అటువంటి అరుణాస్పదం అనే ఊళ్ళో మంచి మంచి భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు ఎటువంటి భవనములు, ఆకాశాన్ని అంటుతున్న భవనాలట. ప్రాలేయరుం మండలి హరిణంబై అంటాడు ఇక్కడ ఒక మాట. అంటే ఏమిటో తెలిసిన, అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతున్న భవనాలు. ఈ భవనాలకి సుధా వెల్ల వేశారట. సుధ అంటే వెల్లని కూడా అర్థం చూడండి. సుధ అంటే అమృతమే కాకుండా అది వప్రస్థలీ చుంబితాంబరమై సౌధ సుధ ప్రభా ధవళిత ప్రాలేయ రుంగ్ మండలి హరిణము. ఆకాశంలో చంద్రుడున్నాడు. చంద్రుడు తెల్లగా ఉంటాడు, కానీ పూర్తిగా తెల్లగా ఉండడు. ఆయనలో ఓ మచ్చ ఉంది, అవునా? ఆ మచ్చ జింకని కొందరు, ఏదో కుందేలని కొందరు సరదాగా పెట్టుకున్నారు. అందుకే ఆయనకి శశాంకుడని హరిణాంకుడని పేరు. హరిణాంకుడు అంటే జింకని మచ్చగా కలిగినవాడు. మచ్చ అనిపిస్తున్న ఒక జింక, లేక జింకలా కనపడుతున్న మచ్చగలవాడు, కుందేలువలే కనపడుతున్న మచ్చగలవాడు. కాబట్టి అంత తెల్లగా ఉన్న చంద్రుడు, ఆయనలో ఒక మచ్చ ఉండడం వల్ల పూర్తిగా తెలుగుదనం లేదట. ఆ చంద్రుడిలో మచ్చ కొంచెం ఆయనకి మచ్చ తెచ్చిపెట్టిందిట. కానీ ఈ అరుణాస్పదపురంలో మహానుభావులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆకాశాన్నంటే బిల్డింగులు కట్టారు. ఈ బిల్డింగులకి వెల్ల వేశారట. ఈ వెల్ల ఎంత తెల్లగా ఉందంటే తళతళలాడుతూ ఈ కాంతి వెళ్ళి చంద్రుడి మీద పడిందిట. చంద్రుడిలో ఉన్న జింక మచ్చ కూడా కనబడకుండా పోయిందిట. అంటే వీళ్ళు వేసిన వెల్ల మొత్తం చంద్రుడిని కూడా వెల్లబరిచింది, తెల్లబరిచింది. దాంతో ఆ కాస్త మచ్చ పోయింది. అంటే వాళ్ళు ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టి ఉంటారు, ఎంత సున్నం వెయ్యకపోతే ఈ సున్నం ఇంత చిమ్మి పైకి వెళ్ళిందిట. మీరు ఎప్పుడో చూడండి, ఇలా సున్నం వేస్తుంటే నేల మీద ఏమవుతుందో, సున్నం బొట్లు పడతాయి. ఆ బొట్లు నేలని మచ్చలు మచ్చలు చేస్తాయి. వీళ్ళు వేసుకుంటున్న సున్నం కొంత ఎగిరి వెళ్ళి చంద్రుడి మీద పడి ఈ కాంతి, ఆ చంద్రుడిలో ఉన్న నల్లమచ్చదనం కూడా కనబడకుండా చంద్రుడిని కూడా తెల్లబరిచిందిట. మన వాళ్ళు తలుచుకుంటే చంద్రమండలానికి వెళ్ళి ఆయనకు కూడా వెళ్ళేసి వస్తారు. అంత గొప్పవాళ్ళు అన్నమాట. అవకాశం లేక కానీ చంద్రమండలంలో కనుక స్థలాలు అమ్ముతున్నారంటే, అక్కడ కనుక ఫ్లైట్ వేసారంటే, ర్యాకెట్ వేసారంటే గ్యారంటీ గడిపోతారు. మీరు నేను అందరం కలిసి అక్కడికి పోయి ఉపన్యాసాలు మీటింగ్ పెట్టుకుందామంటే ఎందుకైనా మంచిది. అక్కడైతే ఏసీ అక్కర్లేదట, ఎప్పుడు చల్లగా ఉంటాడు చంద్రుడు, చల్లగా ఉంటాడు కదా. అందుకని లైవ్ ఇవ్వడానికి ఇతను కూడా పట్టుకుపోదాం కెమెరాతో పాటుగా, భూలోకంలో ఒక లింకు పెట్టుకుందాం. కాబట్టి ఇంతకీ మన వాళ్ళు మొత్తం మీద ఆ చంద్రబింబాన్ని కూడా తెల్లబరిచారు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి భవనాలతో ఆ భవనాలు కట్టినటువంటి వాళ్ళు ఎంత సంపద ఉంటే కడతారు. కాబట్టి సంపదలు కలిగినటువంటి వాళ్ళకి నిలయం ఆ అరుణాస్పదం అనే పురం అన్నమాట. అది భూమికి మెడలో మెరిసిపోతున్న హారం లాంటిది, గొప్ప మణి లాంటిది. ఆ ఊళ్ళో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటారు. అందరూ గొప్పవాళ్ళే. ఒకళ్ళ తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళట. అచ్చటి విప్రులు మెచ్చరు అఖిల విద్యా ప్రౌఢి ముదిమది తప్పిన మొదటి వేల్పు అచ్చటి రాజులు బంటునంపి భార్గవునైన బెంకాన పిలిపింతు రంకమునకు అచ్చటి మేటికి రాటులకాధిపతినైన మును సంచి మొదలిచ్చి మనుపదక్షులు అచటి నాల్గవ జాతి హలముఖాత్త విభూతి ఆది భిక్షు భైక్షమైన మాంచు అచటి వెలయాండ్రు రంభాదులైన నరయ కాశ కొంగున వారించి కడపగలరు నాట్యరేఖ కళాధురంధర నిరూఢి అచట పుట్టిన చివురు కమ్మైన చేవా. ఈ పద్యం మూడు రాగాల్లో చదవలసి వచ్చింది. రాగమాలిక అంటారు దీన్ని. అదో పక్కన పెడితే ఆ ఊళ్ళో విప్రులు ఉన్నారు, బాగా చదువుకున్న పండితులు. అక్కడున్న బ్రాహ్మణులంతా పరమ పండితులు, వేద పండితులు. వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పిలిచి, బ్రహ్మదేవ నీకు 50 ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి, ఈ మధ్యన కొంచెం నీ బుర్ర తగ్గినట్టుంది, ముసలితనంతో నీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో, నీకు వేదాలు మర్చిపోయే దుస్థితి వచ్చినట్టు అనిపిస్తోంది, వేదమంత్రాలు గుర్తు చేయమంటావా అని ముసలితనములు మతిమరుపు వచ్చిన బ్రహ్మగారికి వేదములు గుర్తు చేసేంత పండితులు. అంటే బ్రహ్మకి పాఠం చెప్పేంత పండితులు. దాన్ని బట్టి ఆలోచించండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత చదువుకున్నారు, అంత నిష్ఠాగరిష్ఠులు, అంత పండితులు. సహజంగా పరశురాముడు అంటే క్షత్రియులకి భయం. 21 పర్యాయాలు పటపట నరికి పారేశాడు ఆయన. కానీ ఆ ఊళ్ళో మహారాజులు ఓ దూతని పంపి, ఏమాయి పరశురామ మా దగ్గరికి రా మాతో మాట్లాడు అని కౌరు పెడితే పరశురాముడు పరిగెత్తుకొస్తాడట. భార్గవునైన బెంకాన పిలిపింతు రంకమునకు, అంకమునకు దగ్గరికి మంచి పొగరుతో గర్వంతో పరశురాముడిని కూడా పిలిపించగలరు. అంటే అంతటి పరాక్రమవంతుడు పరశురాముడిని తమ దగ్గరికి పిలిపించాలంటే మాటలే కాదుగా, రాముడి లాంటి పరాక్రమం కలిగిన వాడు. నిజానికి అప్పటికి ఇంకా రామావతారం లేదు, ఇది ఎప్పటిదో మాట సార్వతీశమును కాలం, అయినా అంతటి స్థాయి కలిగిన వాళ్ళని చెప్పడానికి అలా వాడారు. ఇంకా ఆ ఊళ్ళో వైశ్యులు ఉన్నారు. ఓ రోజున కుబేరుడు వచ్చి, ఈ మీ ఊళ్ళో వ్యాపారం చేద్దాం అనుకుంటే నీకు ఎంత పెట్టుబడి కావాలో అని అడిగారట. కుబేరుడికి కూడా మొదలు వచ్చి అంటే పెట్టుబడి ఇచ్చి వాడిని కూడా మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గరికి నువ్వు దానం చేయడానికి వెళ్ళకూడదు, మేమే దానం ఇస్తాం అని ఆనంద పెట్టగలిగే సంపద కుబేరుడికి అప్పివ్వడం అంటే మాటల. కుబేరుడు నవనిధులు కలిగిన వాడు. అటువంటి వాడిని మా ఊళ్ళో నువ్వు ఎవరికి దానం ఇవ్వక్కర్లా, నీకు కావాలంటే చెప్పి వ్యాపారానికి మేమే పెట్టుబడి పెడతాం, అసలు దాతృత్వం మా దగ్గరే ఉంది అని కుబేరుణ్ణి దాతగా ఉన్నవాడిని పుచ్చుకునే యాచకుడిగా మార్చేస్తారట. కుబేరుడికి అప్పిచ్చేంత సంపద కలిగిన వాడు. ఇక్కడ సంపద ఉండడమే కాదు గొప్పతనం, అక్కడ అంత దాతృత్వం ఉన్నటువంటి వయస్సులు ఆ ఊళ్ళో వాళ్ళు. దాతృత్వం గొప్పది కదండి, డబ్బు అంటారా ఎలా అయినా సంపాదించవచ్చు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కుబేరుడికి కూడా సంపదని దానం చేయగలిగేటటువంటి సంపద ఉన్నవాళ్ళు, దాతృత్వ గుణం కలిగిన వాళ్ళు. అందుకే ఆ ఊళ్ళో మాట వరసకు కూడా ఎక్కడ అడుక్కునే వాళ్ళు లేడట ఆ ఊళ్ళో. ఎందుకని అందరూ దాతలే, అందరూ గొప్పవాళ్ళే. ఇక ఆ ఊళ్ళో ఉన్నటువంటి తక్కినటువంటి జాతులు వాళ్ళు గొప్ప వ్యవసాయం చేసి పంటలు పండించి ఆ పంటలతోటి ఓ రోజున ఏం చేశారు, శివుణ్ణి పిలిపించారు. శివుడు వచ్చాడు, భిక్షాందేహి అన్నాడు. ఏమయ్య రోజు అడుక్కోవడం ఎందుకు నీకు, ఇక మేము ఇక్కడే అట్టే పెట్టేస్తాం నిన్ను, ఇంక నీకు భిక్షాటం వద్దు, శుభ్రంగా కూర్చో, నీకు అన్నపూర్ణకు కూడా అన్నం పెడతాం అని ఆదిభిక్షువు భైక్షమైన మాంతురు. ఆదిభిక్షువైన శివుడి యొక్క భిక్షాటం ఆపేశారు. రోజు ఆయన కూర్చోబెట్టి భోజనం పెడితే ఇంకెందుకు భిక్షకెళ్ళవలసిన అవసరం ఉంది. దాంతో శివుడు, ఆహాహా మీరు అంత గొప్పవాళ్ళురా, మీరు పుట్టని క్రితం, మీరు ఈ ఊళ్ళో లేని క్రితం నేను భిక్షాందేహి అని కట్టుకున్న పెళ్ళం దగ్గరికి వెళ్ళాను, ఇక నాకు అవసరం లేదు, ఓయ్ అన్నపూర్ణ ఈ ఊళ్ళో ఉండిపోతాను, నువ్వేం పెట్టక్కర్లేదులే అంటట్ట ఆయన. అలా ఆదిభిక్షువు యొక్క భిక్షాటన మార్పి అంత గొప్పవాళ్ళు, నాలుగవ జాతి వాళ్ళు, అంత మహాత్ములు. ఇంతెందుకు ఆ ఊళ్ళో పుట్టిన వేశ్యలు ఉన్నారు, వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఈ నృత్యం చేస్తున్నప్పుడు ఒక రోజున అప్సరసలు వచ్చారట. అప్సరసల్ని ఈ కొంగుతో పక్కకు తోశారట. కాశ కొంగుతోటి తాము కట్టుకున్నటువంటి ఆ నాట్యానికి కట్టుకున్న చీర కొంగుతోటి వాళ్ళని అవసరమైతే నృత్యంలో ఓడించగలిగేంత నృత్య కళా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న వేశ్యలు. వాళ్ళు అంతటి చతుషష్ఠి కళామూర్తులు. ఆ ఊళ్ళో పుట్టిన చిగురు కొమ్మ, అప్పుడే పుట్టిన కొమ్మలు ఉంటాయి కదా, ఆ మొక్కలు ఇలా గిల్లచ్చు. చెట్టు ఉంది, చెట్టుకో చిగురు కొమ్మ పుట్టింది, లేత కొమ్మని ఇలా పటక్కన విరిచేయలేము. ఆ ఊళ్ళో పుట్టిన లేత కొమ్మ కూడా విరవలేమట, అంత గొప్పగా ఉంటుంది. అచట పుట్టిన చిగురు కొమ్మ అయిన చేవ, అక్కడ అప్పుడే పుట్టిన కొమ్మ కూడా గట్టిగా ఉంటుంది, అంత గొప్పది ఆ ఊరు. అటువంటి మహానుభావులకి నిలయం ఆ ఊళ్ళో. అంత ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు నిత్యం ఏదో ఒక ఆలయమునకు వెళ్ళి భజనలు చేసేవారు, మోకుమ్మడిగా చేసేవారు, లేదా అప్పుడప్పుడు ఎవరైనా పురాణాలు చెబుతూ ఉంటే వినేవారు. ఆ ఊళ్ళో గోహత్యలు లేవు, శిశుహత్యలు లేవు, దొంగతనాలు లేవు, పాపములు లేవు, అక్రమ మార్గాలు లేవు. అందరూ పుణ్యాత్ములైనప్పుడు ఇంకా పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి, అందరి దగ్గర డబ్బు ఉండడం వల్ల దొంగతనాలు ఎందుకు వస్తాయి. అసలు ఆ ఊళ్ళో ఎవరైనా వచ్చి అన్నం తినాలే కానీ వీళ్ళగ్గా వీళ్ళు ఇతరుల దగ్గరికి వెళ్ళి అన్నం తినే యోగం లేదు. అయినా సరదా కోసం అందరూ కలిసి కార్తీక భోజనాలు పెట్టుకుని అన్ని జాతుల వాళ్ళు ఐకమత్యంతో భోజనాధికారులు నిర్వహించేవారు. ఆ ఊళ్ళో యజ్ఞాలు జరిగేవి, యాగాలు జరిగేవి, పరమ పవిత్ర కార్యక్రమాలు జరిగేవి. ఇంతెందుకు భూలోకంలో వైకుంఠమా లేక కైలాసమా అన్నట్టుగా ఊరుండేది. స్వర్గం కూడా కాదు, స్వర్గంలో కూడా లోపాలు ఉంటాయి. ఆ ఊరు భూలోక కైలాసమైనా అయి ఉండాలి, లేదా భూలోక వైకుంఠమైనా అయి ఉండాలి. అంత గొప్ప గ్రామం అది, అరుణాస్పదం అనే ఊరు. ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక మహాత్ముడు, ఒక వేద పండితుడు, పరమ పండితుడైన ఉప్పురుడు. ఆపురి పాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతం మంత్రుడు. అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుడు ప్రవరాఖ్యుడు అలేఖ్యతను విలాసుడై.